హాయ్ నేస్తాలు. మనం నిన్నటి కథలో ధీరసింహుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు. రాజకుమారి మరుసటి రోజు రమ్మని చెప్పింది. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అని కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినపడుతుందో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒక చోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగు పెట్టి పెట్టడంతోనే ఇద్దరు సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కారు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలాగా కనపడ్డారు. ఓయి భటుల్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు? నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది, కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభు వద్దకు తీసుకువెళ్ళారు. దర్బార్లో రాజు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడు, మన దేశాచార ప్రకారం ఉరితీయటానికని తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట కూడా తలవంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది. ఏలిక సేలవైతే ఒక్క వారం రోజుల్లో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడి ఉండి కొన్ని లక్షణాలు కనిపెట్టవలసింది. ఇందుకు అనుమతించిన పక్షం ముందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు రెండు రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. మూడో రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధ కారణం బంతిని కూర్చున్నప్పుడు వడ్డరలో పక్షపాత బుద్ధి పనికిరాదు, అది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు, కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాలుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే, లేదా మీరు ఒక్కరే వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహ పరసాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుని తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ, మీకు కావాల్సిన వరం కోరుకొని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతన్ని భక్తిపూర్వకంగా అడిగే వరకు, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశీలను నిష్కారణంగా ఉరితీస్తూ ఉంటేనే ఇది ఎంతటి దుష్ట సాహసం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం! ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమైన నేను కోరుకోదగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదాన్ని సిగ్గుపడి అర్థం లేని ఈ కూర్పు శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిని తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండు టెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టిని ఒక గడ్డు ఎడారి పట్టి పోసాగాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో బిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసిరబడ్డాడు. అతను అమ్మయ్యా అని కాలు చెయ్యి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచి అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అని కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చునని తలచి ధీరసింహుడు, ఓహో ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినపడిన దిక్కుకి కాలు సాగించాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనపడినాయి. అందులోనే ఒక గోరీ నుంచి ఈ కేక వినపడిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరి వెనుక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు. ఇంతలో టంగ్ టంగ్ అని 12 గంటలు కొట్టే వరకు గోరీల మీదనున్న మూతలు తెరుచుకొని మృతగాత్మలందరూ ఇవతలకు వచ్చి నిలుచున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమ పరిమళం కొడుతుంది. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసి వస్తుంది. తర్వాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగానున్న చింపి పొత్తులు కట్టుకుని గర్భదరిద్రునిలా కనబడుతున్నాడు. ఇతను చూసి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమనాలతో నిండిన బంగారు పల్లాలు వాటంతట అవే ఒక్కొక్కల ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వారందరూ ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మతలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయింది, కూర్చుని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒకసారిగా కలియ చూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమన్నాలున్నాయి, కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెం మట్టుకు రాళ్ళున్నాయి. అందరి లోటాల్లోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వారి లోటాల్లో మాత్రం కంపు కొడుతున్న మురికి నీళ్ళున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వారితో, ఏమయ్యా ఇదేమి న్యాయం, మన తోటి వానికి బంతిలో పరపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకం ఏదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలైనా చేతులు కడుక్కోగానే సమయంలో ధీరసింహుడు గబగబా దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమైనా ఇస్తాం, నువ్వు ఎవరివి, ఈ నీ దుస్థితి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను, అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విడిషా నగరంలో నేను ఒక గొప్ప వ్యాపారుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలుగుతాను, కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళ కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకొని పరమానందం చింతితులై జీవనం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు 3 కోట్ల కొద్ది ధనం ఉండి కూడా విదిశా నగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది, నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు గనక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్య తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశా నగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశా నగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి, నీకు కనబడడం ఏమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళు చెప్పి వారిని పెరట్లో తీసుకువెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తర్వాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలిన వర్తకుని 3 కుమారులకు సమానంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు ముగ్గురు దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు తక్కిన మతకాత్ములందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. తనను ధీరసింహుని చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌసాంబి నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధగా విన్నది. చివరకు, "నీవు చెప్పింది నిజమే. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడలేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువు కానీ" అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. మరి రేపేం జరుగుతుందో రేపటి కథలో తెలుసుకుందామే. జాబిల్లి.